సకల లోకములకు సముడు నెచ్చెలి ప్రియుండైన వైకుంఠుడనంతుడాద్యుడు ఇంద్రుని కొరకు దైత్యేంద్రుల నేటికి విషమునికై వడి వెదకి చంపే ఇంద్రుని రక్షింప అమరుల చేతనక ఎడి లాభమెంతైన కలదే. నాకు ఒక అనుమానం వచ్చిందయ్యా, సమస్త లోకాలకి సమానుడు కదా విష్ణువు అంటే. విష్ణువుకి ఎప్పుడు పక్షపాతం ఉండదు. సామాన్య ప్రజలకైతే వీడు నావాడు, వీడు పరాయివాడు, వీడు బంధువు, వీడు కాదు, వీడిని దగ్గరికి చేరదీద్దాం, వీడిని చేరదీయొద్దు అని కొందరి మీద రాగం, కొందరి మీద ద్వేషం ఉంటుంది. పక్షపాత బుద్ధి సహజంగా ఉంటుంది. ఎంత కాదనుకున్నా మమ నా మమ అనిపిస్తుంది. మనవాడనగానే తప్పు చేస్తే పర్వాలేదులే అనిపిస్తుంది. అదే పక్కవాడనగానే ఇంత చేస్తే అంత చూపించాలనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాగా, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించే పాపాత్ములు కూడా ఇతరులలో లోపం కనబడితే 24 అవర్స్ న్యూస్లో అదే చూపించడం. వాడు చేసింది ఏముండదు అక్కడి దానికి. ఇది సహజంగా మానవ లక్షణం ఇలా ఉంటుంది. కానీ భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఆయనకి రాక్షసులైనా ఆయన పిల్లలే, దేవతలైనా ఆయన పిల్లలే. పైగా రాక్షసుల్ని సంహరించి దేవతలని రక్షించడం వల్ల ప్రత్యేకంగా ఆయనకు వచ్చే లాభమూ లేదు, అలాగని రాక్షసుల్ని చంపడం వల్ల వచ్చే ఇంకో ఏదో కొత్త ప్రయోజనమూ లేదు. ఎందుకని ఇంద్రుడి కోసం దైత్యేంద్రుల్ని విషమునిలాగా, పక్షపాత బుద్ధి కలిగిన వానిలాగా, సామాన్య ప్రాణిలాగా చంపాడు? ఏ ఇంద్రుడి దగ్గర గొప్పతనం ఏముంది, రాక్షసేంద్రుల దగ్గర లేనిదేమున్నది? ఒకరిని చంపడం ఏమిటి, ఒకరిని రక్షించడం ఏమిటి? ఎప్పటికప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఈ ప్రశ్న నాకు అనుమానం కలిగిస్తోంది, ఈ విషయం ఏమిటో తేల్చన్నాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి మంచి ప్రశ్న వేసేవయ్యా, భగవంతునికి ఒకరి మీద పక్షపాతం ఏమిటి? ఈ జగత్తంతా ఆయనే, ఆయనలో లేనిది లేదు. సుర సిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ ఆయన నుంచి ఆవిర్భవించినవే. ఈ చరాచర జగత్తులో సమస్తం ఆయనది. పెంట ఆయనలోనే ఉంది, వంట ఆయనలోనే ఉంది, మంట ఆయనలోనే ఉంది, మంటని చల్లార్చే నీరు ఆయనలోనే ఉంది, శవాలు ఆయనలోనే ఉన్నాయి. అందుకే కదా విశ్వరూపం చూపించినప్పుడు ఈ మొత్తం ప్రాణులందరూ ఆయన కోరల్లో పడి నలిగిపోతూ కనపడ్డారట అర్జునుడికి. అన్నీ ఆయనలో ఉన్న ఆయనకి ఎవరి మీద రాగము లేదు, ద్వేషము లేదు. కాకపోతే ఆయన చేసే పని ధర్మం అని ఒకటి ఉన్నది. వేదము చెప్పిన ధర్మమును రక్షించడానికి దానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని సంహరించినట్టు సంహరించి తన దగ్గరికి తీసుకెడుతున్నాడు. చంపి కూడా మళ్ళీ ఆయనలోకే కలుపుకుంటున్నాడు. ఆయన చంపేది అసురులను కాదు, అసుర లక్షణాన్ని, రాక్షసుల్ని కాదు, రాక్షసత్వాన్ని. అది అందులో ఆయన నీ సంప్రశ్నంలో ఉన్న అంతరార్థం ఇది. నిజంగా ఆయనే చంపాలనుకుంటే ప్రత్యేకంగా కష్టపడాలా? ఉఫ్ అంటే ఈ జగత్తంతా ఆయనలోకి వెళ్ళిపోదు. అందరినీ సమానంగా చూసుకునే భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ధర్మమునకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని చీల్చి చెండాడి తిరిగి వారికి దివ్య శరీరం ఇచ్చి గొప్ప రక్షణ ఇస్తున్నాడు. ధర్మ రక్షణ కోసం ఆయన ఆడుతున్న ఒక నాటకం. నాటకంలో పాత్రలు తాత్కాలికంగా పొడుచుకున్నట్టు కనబడతాయి, కానీ పొడుచుకోవు. ఒకడెవడో హిరణ్యకశిపుడి వేషం వేశాడు, ఇంకోడెవడో శ్రీహరి వేషం వేశాడు. ఈ శ్రీహరి వాడిని నిజంగా చీలుస్తున్నాడా? నాటకం ఆడతాడు వాడు, మళ్ళీ పాత్ర విడిచిపెట్టగానే వేషం తీయగానే యథాప్రకారంగా కనబడతాడు. ఈ జగత్తే ఒక పెద్ద నాటకం. ఆయన జగన్నాటక సూత్రధారి. ఇందులో పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎక్కడికి పెడతాయి? ఆయనలోంచి బయటకు వస్తున్నాయి, మళ్ళీ ఆయనలోకి పెడుతున్నాయి, అంతే. ఇందులో చచ్చేవాడు లేడు, చంపేవాడు లేడు. సర్వం ఆయనే. హిరణ్యకశిపుడు ఆయనే, నరసింహుడు ఆయనే, రావణుడు ఆయనే, రాముడు ఆయనే, శిశుపాలుడు ఆయనే, పశుపాలుడు ఆయనే, సమస్తం ఆయనే. కాబట్టి చంపుతున్నట్టు కనబడుతోంది, చంపేది లేదు. పుట్టిస్తున్నట్టు కనబడుతోంది, కొత్తగా పుట్టేది లేదు. దీని విషయంలో ఒక గొప్ప కథ చెబుతా విను. అసలు ఈ రాక్షసులనే జాతి ఆయన దగ్గర నుంచే బయటకు వచ్చాయి. పూర్వం నువ్వు చూస్తున్న ఈ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇలాంటి రాక్షసులు వీళ్ళందరూ ఎవరనుకుంటున్నావు, ఆయన దూతలే అన్నాడు. ఆయన ఈయనకి మతిపోయింది. ఏమయ్యా ఇది నిజమా అన్నాడు. అవును పరీక్షి నరేంద్ర, నీకు వచ్చిన అనుమానమే మీ తాతగారు ధర్మరాజు గారికి వచ్చింది. రాజసూయాగం చేశాడు ధర్మరాజు. ఆ సమయంలో శిశుపాలుడు వచ్చి కృష్ణుడి నోటికి వచ్చినట్టు తిట్టాడు. చివరికి శ్రీకృష్ణుడు చక్రం విడిచిపెట్టగా వాడి తల తెగిపోయింది. వాడు చచ్చి చావగానే వాడి శరీరంలోంచి ఒక జ్యోతి ధగధగా వెలుగుతూ కృష్ణుడిలో కలిసిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడిలో కలిసిపోయిన ఆ జ్యోతిని చూచి ఓహో ఈ దుర్మార్గుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమైపోయాడని అర్థమైపోయిందిట ధర్మరాజుకి. యజ్ఞం అయిపోయాక ఆఖరిని నారద మహర్షిని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుని, మహానుభవ నాకు కష్టం వచ్చినప్పుడు నిన్నే పట్టుకుంటున్నాను, ఎందుకంటే నా కష్టానికి నా లోపమేమిటో నువ్వే చెబుతావు, ఇంకెవరు చెప్పరు. మనలో ఏ లోపం వల్ల మనకు కష్టం వస్తుందో ఒక్క సద్గురువులే చెబుతారు, ఎందుకంటే వాళ్ళకి మొగమాటం ఉండదు, వీడిని బాగు చేయడానికి అలా చెప్పాలి కనుక. చెప్పకపోతే ఉపయోగం ఉంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే నీకు రోగం ఉంటే నాయన నీకు ఇది ఉందని చెప్పకుండా నాటకం ఆడతాడా? ఆడితే ప్రమాదం కదా. ఓ షుగర్ పేషెంట్కి నాయన నీకు షుగర్ వచ్చింది జాగ్రత్తగా ఉండని చెబుతాడు, ఏ నాకు రోగం అంటావా దిక్కుమాలని డాక్టర్ అని తిడతామో, మనం తిట్టం. కాబట్టి సద్గురువులు మాత్రమే మనకున్న లోపమేమిటో చెప్పి, మన పాపమేమిటో చెప్పి ఆ పాపం తొలగడానికి మంచి మార్గాన్ని ఇస్తారు. చాలామందికి మంత్రం అంటే భయం, అదేదో బిడిసి కొడుతుందేమోనని. మంత్రం అంటే అందరికీ కష్టపడవలసిందేమీ లేదు, సులభంగా రోజు హాయిగా తింటున్నా తిరుగుతున్నా చేసుకునేలా మంత్రాలు కొన్ని ఉంటాయి. ఇదిగో లోకనాథ శర్మ గారిలాగా పాదుకాంత దీక్ష ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు, పరిపూర్ణ దీక్షాపురులు కొందరు ఉంటారు, అవి వాటికి నియమాలు ఎక్కువ ఉంటాయి. సామాన్య దీక్షకు ఏమి ఉండదు. మేము కొంతమందికి మంత్రం ఇచ్చామనుకోండి, ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎప్పుడు తింటున్నా చేసుకోవచ్చు, ఇలా కూర్చుని చేసుకోవచ్చు, పడుకుని కూడా చేసుకోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. గురువులు ఎవరికి ఏది అవసరమో అది ఇస్తారు, అది చేసుకుంటే వాడు బాగుపడతాడు. నీవు అటువంటి వాడివి కాబట్టి నిన్ను అడుగుతున్నాను. ఇదిగో మా అమ్మకి చెల్లెలు కొడుకైన శిశుపాలుడు నిండు సభలో కృష్ణుడిని తెగతిట్టాడు, కానీ ఆ దుర్మార్గుడు శ్రీకృష్ణుడి వల్ల చచ్చి ఆయనలో కలిసిపోయాడు. ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రేపటి నుంచి అందరూ కృష్ణుడిని తిట్టి ఆయనలో కలిసిపోవచ్చు అనుకుంటే ఎంత ప్రమాదం వస్తుందో ఆలోచించు. ఈ దుర్మార్గుడు ఎటువంటి వాడు? హరిసాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతం బునొందింతు తాహరికి వైరి నటంతు వీడు పటు రోషాయత్తుడై ఎప్పుడు తిరుగున్ బ్రొవ్వదు నోరు వ్రీలి పడదు దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియు పొందడు ఏ క్రియ జగన్నాథుల్ ప్రవేశించనో. వీడు చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును, ఎందుకని ధర్మరాజు కుంతీపుత్రుడు, కుంతీదేవి చెల్లెలు పేరు సాత్వతి, ఆ సాత్వతి కొడుకు శిశుపాలుడు. సూరసేనుడని ఒక మహారాజు గారు ఉన్నారు, ఆ యాదవరాజు గారికి 8 మంది కొడుకులు, ఆ 8 మంది కొడుకుల్లో పెద్దవాడు వసుదేవుడు. ఆ తర్వాత వరసగా ఇంకా 7 పుట్టారు, సత్యకుడు మొదలైన వాళ్ళు. ఆ సత్యకుడు కొడుకే సాత్యకి, అందుకే అన్నదమ్ముల బిడ్డలు కృష్ణుడు సాత్యకి. ఈ 8 మంది కొడుకుల తర్వాత సూరసేనుడికి 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్ళల్లో పెద్ద ఆవిడ పేరు పృథ, ఆవిడే కుంతి, ఆవిడ కొడుకులు ధర్మరాజాదులు. తర్వాత ఆవిడ పేరు సాత్వతి, అదిగో ఆవిడ కొడుకు శిశుపాలుడు. ఇంకొక ఆవిడ ఉన్నది, ఆవిడ పేరు వింద, ఆవిడ కొడుకులే విందాను విందులు, ఆవిడ కూతురు మిత్రవింద. ఆ మిత్రవిందను వెళ్ళి కృష్ణుడు 8 మంది పట్టమహిషుల్లో ఒక ఆవిడగా చేసుకున్నాడు. ఇంకొక ఆవిడ ఉన్నది, ఆవిడ కొడుకు దంతవక్త్రుడు. ఈ విధంగా ధర్మరాజు గారి తల్లి మొదలుకుని వరుసగా 8 మంది సోదరీమణులు, వసుదేవుడి సొంత చెల్లెళ్ళు. ఒక్క కుంతీదేవికి మాత్రమే చిన్నప్పటి నుంచి కృష్ణుడి మీద భక్తి ఉంది, అందుకే పిల్లలందరూ కృష్ణ భక్తులయ్యారు. తక్కిన చెల్లెళ్ళ పిల్లలందరూ కృష్ణుడిని ద్వేషించారు, ఎందుకంటే వాళ్ళకి మొదటి నుంచి కృష్ణుడి మీద భక్తి లేదు. వాళ్ళకి కృష్ణుడు మేనలుడు గొప్పవాడని తెలిసే కానీ భగవంతుడని తెలియదు. వాళ్ళ పిల్లలందరూ ద్వేషించారు. చూసారా, వరసగా వాళ్ళంతా కృష్ణుడి వల్ల చచ్చిపోయారు, లేదా అర్జునుడి చేతిలో చచ్చిపోయారు. శిశుపాలుడు చచ్చిపోయాడు, దంతవక్త్రుడు మరణించాడు, విందాను విందులు దుర్యోధనుడికి స్నేహితులయ్యారు, అర్జునుడి చేతిలో చచ్చిపోయారు ద్రోణపర్వంలో. ఇలా తల్లుల బుద్ధులు పిల్లలకు వచ్చాయి. అలాగే అన్నదమ్ముల్లో కూడా తక్కిన వాళ్ళందరూ వసుదేవుణ్ణి అనుసరించారు, అందుకే పిల్లలందరూ కూడా శ్రీకృష్ణ భక్తులై కృష్ణుడితో పాటు యాదవులై మహావైభవం అనుభవించారు. మనం ఎప్పుడూ మన పిల్లలకి మన బుద్ధులు కొంత వస్తాయి, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన బుద్ధులు రాకపోయినా మన వంశంలో ఎవరు వస్తాయి? అన్ని వేళలా మన బుద్ధులే రావాలని లేదు. మన వంశంలో ఎవరైనా పాపాత్ములున్నా, మన వంశంలో ఎవరైనా తెలియక ఏదైనా దోషం చేసినా, అది కూడా వంశం మీదే పడుతుంది. సర్వకాల సర్వావస్థల్లో వంశం మీద మన ఒక్కళ్ళ ప్రభావమే కాదు, అందరి ప్రభావం పడుతుంది. ఇవన్నీ తొలగడానికే సద్గురువులను ఆశ్రయించి మంత్రజపం చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నది. అది కారణం. పరాశర సంహితలు ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పాడు. నీ తల్లి చెల్లెలి పిల్లలైన శిశుపాల దంతవక్త్రులు ఎటువంటి వాళ్ళో నీకు తెలుసా అని అడగగానే అప్పుడు చెప్పాడు ఆయన, మా అమ్మ చెల్లెలి కుమారుడైన శిశుపాలుడు చిన్నప్పటి నుంచి హరి సాధింతు హరిని సంహరిస్తాను, హరిన్ గ్రసింతు హరిని గ్రహణం పట్టినట్టు పట్టేస్తాను, సూర్యచంద్రుల్ని రాహుకేతువులు పట్టినట్టుగా పట్టుకుంటాను, హరి ప్రాణాంతంబునొందింతు. వీడు అసలు ఇంత మరీ దుర్మార్గుడు వాడు, కృష్ణుడి కొడత, కృష్ణుడిని తిడతాను, కృష్ణుడిని బంధిస్తాను, కృష్ణుడి ప్రాణం తీసేస్తాను, నేను హరికి విరోధిని, అసలు నేను పుట్టడంతోటే హరిద్వేషంతో పుట్టా, వాడికి బద్ధ శత్రువుని అని నిరంతరం హరి 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 అని తిడుతూనే ఉండేవాట. మహావిద్వేషంతో తిరిగాడు, ద్వేషంలో కూడా పరాకాష్ఠ అన్నమాట అది, ఇక భయంకర ద్వేషం అది. అటువంటి ఈ దుర్మార్గుడు చచ్చిపోయాడు శ్రీహరి చక్రంతో నరకగా. వీడు నరకానికి పోవాలి కానీ పోలేదు, కనీసం వీడి శరీరం దగ్ధమైపోవాలి అగ్నికి, అలా దగ్ధమవ్వాల, నాలిక తెగి కింద పడాలి, అది తెగబడల, పైగా కృష్ణుడిలో కలిసిపోయాడు. ఏం చెయ్యడం వల్ల వీడు కృష్ణుడిలో కలిసిపోయాడు? పూర్వం వేణుడు అని ఒకడున్నాడు, వాడు నేనే దేవుణ్ణి ఇంకెవడో దేవుడు లేడన్నాడు, నాస్తికవాదంతో తిరిగాడు. చివరికి విప్రులంతా వచ్చి ఋషులంతా వచ్చి చచ్చిపమ్మని నీళ్లు తల్లగానే చచ్చాడు, వాడు నరకానికి పోయాడు. ఆనాడు వేణుడు నరకానికి వెళ్ళినట్టు వీడెందుకు నరకానికి వెళ్ళలేదు అని ధర్మరాజు అడిగాడు. వీడు దంతవక్త్రుడు, హరిద్వేషులు, వీళ్ళు ఆయనలో కలిసిపోతే రేపటి నుంచి అందరూ మేము కూడా కృష్ణుడిని తిడతామంటారేమో, పురాణం మానేసి వీళ్ళు కూడా బయట కూర్చుంటారేమో అనగా, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నాయన అలుకనయ్యిన బాంధవముననయ్యిన వగనయ్యిన పగనయ్యిన భీతినయ్యిన ప్రీతినయిన ప్రాణభీతినయిన, అద్భుతమైన పద్యం ఇది. శ్రీకృష్ణుడికి ఒక లక్షణం ఉన్నది, కోపంతో కృష్ణం అని తిట్టినా ఆహా కృష్ణ అన్నాడు చాలు అనుకుంటాడు ఆయన పాపం. భయపడిపోయి రక్షించమని కృష్ణ అని పిలిచిందనుకోండి ద్రౌపది లాంటిది, అది నన్ను పిలిచినట్టే అని భావిస్తాడు, స్తోత్రమే అనుకుంటాడు. భయంతో కృష్ణ అన్నా లేక ప్రీతితో కృష్ణ అన్నా ఇంకే బంధుత్వంతో కృష్ణ అని పిలిచిన, ఏమండో కృష్ణుడు గారు అని భార్యామణి భర్త అనే వంకతో పిలిచిన, ఎలా పిలిచినా అది స్మరణే అనుకుంటాడు ఆయన. ఇంకొక రహస్యం చెబుతున్నా విను, అసలు వైరముతో చేరినంత తొందరగా భగవంతుణ్ణి భక్తితో చేరలేం, ఇది నాకు అనిపిస్తున్న మాట. వైరానుబంధనం బున చేరిన క్రియ విష్ణుదేవు చిరతర భక్తి చేరగరాదని తోచును నారాయణ భక్తి యుక్తి నా చిత్తమును. విష్ణువుని విరోధముతో పొందినంత తేలికగా భక్తితో పొందలేం. ఎందువల్ల అంటే, ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ఒక్కసారి తలుచుకుంటాం, రెండుసార్లు తలుచుకుంటాం, ఏదో పురాణం చెప్పిస్తోంది సదాకీర్తి గారిని అభిమానం కలిగితే సదాకీర్తి అని రెండుసార్లు మూడుసార్లు పలుకుతాం, కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక టీవీ పెట్టాక ఐపీఎల్ మీద దృష్టి ఉంటుంది, కానీ దీని మీద ఉండదు. అదే ఎవరి మీద ద్వేషం ఉందంటే వాణ్ణి వీళ్ళు తిట్టినట్టు ఇంకెవరు తిట్టలేరు. మీరు మనం చూస్తున్నాం కదా, రాజకీయ నాయకులు రోజు హరిస్మరణ పొరపాటున చెయ్యరు, వాణ్ణి వీడు వీణ్ణి వాడు 24 గంటలు తిట్టిన వాడు తిట్టినట్టు తిట్టకుండా తిడుతూనే ఉంటారు. ద్వేషం వల్ల వచ్చే లాభం ఏమిటంటే, ఎవరిని ద్వేషిస్తున్నామో వాడిని ఎక్కువ తలుచుకుంటాం. ఎంత కష్టపడి పురాణం చెప్పినా, 2 గంటలు పద్యాలు పాడినా, గింజుకుని చెప్పినా, ఏదో ఒకసారి గురువుగారు ఉపన్యాసం బాగుందంటే బాగుండదు అనొచ్చు, లేదా అసలు అది కూడా అనకుండా పోవచ్చు. అదే ఎవడ మీద మీకు కసి ఉంటే, ఎవడో పుల్లయ్య మీద, ఆ పుల్లయ్యని చంపేస్తా, ఆ పుల్లని నరికేస్తారు, పుల్లయ్య 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 అని తెల్లారేదాకా పుల్లయ్యే, వీడి బతుకంతా పుల్లనే బతికే, నీకు ద్వేషం వల్ల వాడిని ఎక్కువ తలుచుకుంటున్నావు, భక్తితో తలుచుకోలేవు అలాగా. అంతే కదా, మీరు చూస్తున్నారుగా మంత్రం ఇచ్చామంటే మంత్ర చెప్ప ఓ 10 గంటలు 11 సార్లు చేస్తే చాలా అండి, ఇంకా తర్వాత చేయకూడదనమాట. కానీ ద్వేషం ఉంటేనో, అత్తగారి మీద ద్వేషం ఉన్న కోడలు అత్తగారిని తిట్టిన తిట్టి ఇంకెవరిని తిట్టదు, కాబట్టి అత్త 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 అని 100 సార్లు అంది, హరిస్మరణ ఒక్కసారే చేస్తుంది. అక్షరలక్షలు మంత్రం జపం చేయమంటే చేయడానికి 5 ఏళ్ళు పడుతుంది, అదే కసి ఉంటే గురువుగారు ఇలాంటి వాడు గురువుగారు అలాంటి వాడని 100 సార్లు ఆయన తిట్టడానికి 100,000 సార్లు జపం చేస్తాం. ఎవరి మీద ద్వేషం ఉంటే వారిని ఎక్కువ తలుచుకుంటాం, భక్తితో తలుచుకోం. ఈరోజు నుంచే చూడండి, మీరు అంటున్నారో లేదో. కాబట్టి వైరముతో శిశుపాలుడు కృష్ణుడిని చంపుతాను, కృష్ణుడిని నరుకుతాను, కృష్ణుడిని పొడుస్తాను, కృష్ణుడి శత్రువు, కృష్ణుడి శత్రువు, కృష్ణుడి శత్రువు అని రోజు కనీసం 1000-1500 సార్లు అన్నాడు. నువ్వు నూట 108 సార్లు చేస్తే గొప్ప హరిస్మరణ. ఓం నమో నారాయణ ఆయన 108 సార్లు చేశాక మర్చిపోయేవాట ధర్మరాజు. ఆయన 1000 సార్లు చేసేట కృష్ణానని. వాడు భక్తుడా, నువ్వు భక్తుడా. అందుకని వైరముతో భగవంతుణ్ణి చేరినంత తొందరగా బంధుత్వంతో స్మరణతోటి చేరలేం. ఇంకా ఇతర మార్గముల కంటే వైరభక్తి చాలా తొందరగా భగవంతుడి దగ్గరికి తీసుకెడుతుంది. తుమ్మెద గుడ్లు పెట్టదు, పిల్లల్ని పెట్టదు. ఒక చిన్న పేడ పురుగుని పట్టుకొచ్చి తన గూట్లో పెడుతుందిట. పెట్టి దాని చుట్టూ తుమ్మెద భమ్ అని తిరుగుతుంది. ఆ పేడ పురుగు ఈ తుమ్మెద భమ్ అని అలా ఝంకారం చేసి తిరుగుతుంటే భయపడిపోయి ఆ శబ్దానికి ఇలా గుడ్లు అప్పగించి చూసి కాసేపటికి ఈ పురుగే తుమ్మెద అయిపోతుంది. తుమ్మెద సంతానోత్పత్తి ఇలా చేస్తుంది. భయపెట్టి ఒక పురుగుని తుమ్మెదగా మారుస్తుంది తుమ్మెద. అలాగే మనకి ఎవరి మీదైనా ద్వేషం ఉంటే వాడి మీద భయం వల్ల వాడిని ఎక్కువసార్లు తలుచుకోవడం వల్ల వాడే మనమైపోతాం. శిశుపాలుడు కూడా రోజు కృష్ణుడిని తిట్టడం వల్ల కృష్ణుడి మీద భయం వల్ల కృష్ణుడు అయిపోయాడు చచ్చిపోయే. ఇది రహస్యం. కానీ ఇది విని మీరందరూ లేనిపోయింది రేపటి నుంచి తిట్టి ఆయన మార్గంలోకి వెళ్ళకండి. అది భవిష్యత్తుకి మంచిది కాదు. ఎందుకనంటే పుట్టుకతో రావాల లక్షణం. మధ్యలో మార్చుకుంటే ఇటు అటు కాకుండా భ్రష్టుడు అవుతాడు. ఇక్కడ ఒక చిన్న ఉపనిషత్ కథ ఉన్నది. పూర్వకాలంలో ఒక అర్చకుడు ఉన్నాడు. ఒక గుడికి భక్తితో రోజు అమ్మవారిని పూజించేవాట. నగరమునకు బాగా దూరముగా ఉన్న ఒక అడవిలో కొయ్యతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం ఉంది. పూర్వం అమ్మవారి విగ్రహాలు కొయ్యతో తయారు చేసి అక్కడ నిలబెట్టి మళ్ళీ తర్వాత అప్పుడప్పుడు ఊళ్ళోకి తీసుకొచ్చి జాతర చేసి మళ్ళీ యథాప్రకారంగా ఈ కొయ్యని అక్కడ పెట్టేసేవారు. అడవిలో కొయ్యతో చేసిన అమ్మవారి విగ్రహం దగ్గరికి రోజు నగరం నుంచి ఒక అర్చకుడు వెళ్ళి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఇంటికి వచ్చేవాట. అడవిలోకి భక్తులు పెద్దగా వెళ్ళరు. వీడికేమో గుడి నిర్వహణ కోసం నిర్వాహకులు ఇచ్చేదేమో డబ్బులు సరిపోవు. ఎప్పుడో కానీ 10 పైసలో పావలయో దక్షిణ వచ్చేది. పాప ఎక్కువ వచ్చేది కాదు. అయినా ఏదో బతుకు వెళ్ళబూచుతున్నాడు వీడు. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది, ఆ అడవిలోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. ఒక గొడ్డలు వేసుకుని ఆ పూట వీడు కట్టెలు కొడదామనుకున్న సమయానికి కుంభవృష్టి కురిసింది. ఈ వర్షం వల్ల ఎండుకట్టెలన్నీ తడిసిపోయాయి. దాంతో ఎండుకట్టెలు ఎక్కడ దొరకల. కట్టెలు కొట్టాలి, అవి నగరానికి తీసుకెళ్ళి అమ్మాలి. అమ్మిన డబ్బుతో వీడు బతకాలి. రోజు వీడికి జీవనోపాధి. ఇవాళ వర్షం వచ్చి నా వృత్తి పాడు చేసిందని బాధపడుతూ వీడు తడిసిపోకుండా ఉండడానికి ఈ అమ్మవారి గుడి కనపడిందిట. అమ్మయ్యా కనీసం తడిసిపోకుండా ఉంటే జలుబైనా చేయకుండా ఉంటుందనుకుని ఆ గుళ్ళోకి వచ్చాడు. తీరా గుళ్ళో పెద్ద కొయ్య దొంగ కనపడింది అమ్మవారి ఆకారం. వీడికి అది అమ్మవారు అని తెలియదు, మూర్ఖుడు వీడు. అందుకని అమ్మా ఏదో అనుకున్నాను రా, అదృష్టవశాత్తు వర్షం కోసం తలదాచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పెద్ద దొంగ కనబడింది. ఈ దొంగని పగలగొట్టేస్తే ఏదో కొన్ని కట్టెలు వస్తాయి, అమ్ముకుంటే ఈ పూటకి జీవితం వెళ్ళిపోతుంది అనుకుని ఈ గొడ్డలి పుచ్చుకుని ఆ దొంగని కొట్టడానికి దగ్గరికి వెళ్ళాడు. వాడి దృష్టిలో అది దొంగ, అమ్మవారి విగ్రహం అని తెలియదు గనక ఏదో పసుపు పూశారు అనుకున్నాడంతే. ఆ అమ్మవారి విగ్రహం లోపల ఉన్న అమ్మవారి శక్తి వీడిని చూచి కంగారడి, ఒరే కొట్టకురా మూర్ఖుడా అందిట. ఏ ఎవరో వెనకాతులండి మాట్లాడుతున్నారు, నాకు తెలుసు, మీరు ఎన్ని మాట్లాడినా పగలగొట్టేస్తాను అన్నట్ట. కాదురా, ఈ దొంగలో ఉన్న అమ్మని రా నేను, అమ్మవారిని రా నేను రక్షిస్తాను అని కొట్టకంటే అమ్మాలేదు బొమ్మలేదు కొట్టేస్తాను అన్నట్టు మళ్ళీ గొండలేతి. నీకు పుణ్యం ఉంటుంది, కొట్టకురా బాబు, నీకేం కావాలో కోరుకో ఇస్తాను అంటే డబ్బిస్తావా క్యాష్ అన్నాడు. క్యాష్ ఇచ్చామంటే నిన్ను స్మాష్ చేయనన్నాడు. ఇస్తానరా బాబు కోరుకో, ఇంత బంగారం మూట కావాలన్నట్ట. డామని వాడి ముందు ఇంత బంగారం మూట పడింది. వీడికి మతిపోయి ఆ గొడ్డల కిందే పారేసి ఆ బంగారాన్ని చూసి మురిసిపోయి మూట కట్టుకుని ఇంటికి పోయాడు. సరిగ్గా సమయానికి వచ్చాడు మన అర్చకుడు పాపం పూజారి గారు. అమ్మ నా చిన్నప్పటి నుంచి రోజు అడవిలోకి వచ్చి పూజలు చేసి పుణ్యాలు చేసి ధూపదీప నైవేద్యాలు ఇస్తుంటే పావలా జీతం 10 పైసల జీతం ఇప్పిస్తావా? ఇక్కడికి వచ్చే భక్తులు ఇచ్చే డబ్బులు సరిపోవడం లేదా? ఇన్నాళ్ళు పూజ చేస్తే 1 రూపాయి నీ అంతటి ఇచ్చావా? వీడు గొడ్డలెట్టి కొడితేనేమో భయపడిపోయి బంగారం ఇచ్చావా? ఎప్పుడైనా దెబ్బకి దెయ్యం దిగొస్తుందన్నారు, దేవత కూడా దిగొస్తుందన్నమాట అనుకుని వీడు మండిపోయి ఆ గొడ్డలెత్తి కొట్టబోయాట ఆ విగ్రహాన్ని. అంటే వీడికి కూడా డబ్బు ఇస్తుందేమోనని వెంటనే వీడి కళ్ళు పోయాయి. బాబోయ్ కళ్ళు పోయాయో ఏం కనపట్టలేదని గొడ్డల కింద పడేసి ఏడుస్తుంటే అప్పుడు అమ్మవారు అంది, ఒరే మూర్ఖుడా, ఇందాక వచ్చినవాడు ఉట్టి అమాయకుడు, వాడికి దేవతలు విగ్రహాలు ఏమీ తెలియదు. వాడి దృష్టిలో నేను పొయ్యిలో పెట్టుకోవడానికి పనికొచ్చే కొయ్య దొంగని, కాబట్టి వాడు నన్ను పగలగొట్టేస్తాడు. ఒకవేళ కొట్టినా వాడికి ఎక్కువ పాపం రాదు, ఎందుకని వాడు అజ్ఞాని గనక. అందుకని వాడు అపచారం చేస్తాడనే ఉద్దేశంతో వాడికి నేను డబ్బిచ్చాను. కానీ నీ దృష్టిలోనూ రోజు ధూపదీప నైవేద్యములు అందుకునే అమ్మని నువ్వు నిజంగా నన్ను కొట్టి ఉంటే ఘోర నరకాల పాలైపోయేవాడివి. ఇది నీ మార్గం, అది వాడి మార్గం. వాడి మార్గంలోకి నువ్వు వెడితే నువ్వు నశిస్తావు. నీ మార్గంలోకి వాడు వస్తే వాడు పుణ్యాత్ముడవుతాడు, వాడు అజ్ఞాని గనక. తెలియక చేస్తే తప్పు తప్పు ఎక్కువ కాదు, దానికి ఎక్కువ ఫలితం నరకంలో ఉండదు. ఒక గాడిద మలమూత్ర విసర్జన నడి రోడ్డు మీద చేస్తే దాన్ని అరెస్ట్ చేస్తామా? చేస్తే ఏం చేయగలం? కానీ మనం చేసామంటే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి గాడిద చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారంటే అది గాడిదే. నువ్వు కూడా గాడిదలాగా ఉంటానంటే పర్వాలా, నువ్వు ఈ పొరపాటు చేయకుండా ఉండడానికే నీ కళ్ళు తీసేశాను రా అంది. అమ్మా నన్ను క్షమించమ్మా, నేను అజ్ఞానంలో పడిపోయాను, నాకు కళ్ళు తిరిగి ఇమ్మనగానే కళ్ళు ఇచ్చావిడ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు. జ్ఞానుల మార్గం జ్ఞానులదే, డబ్బు వచ్చినా రాకపోయినా. ఆ మూర్ఖుల మార్గం మూర్ఖులదే, నువ్వెప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళకోసమా? ఒకవేళ వాడికి నడమంత్రపు సిరి వస్తే ఈ సిరి వల్ల వాడికి ఏం లాభం లేదు, వాడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో నీకే తెలుస్తుంది. పో అందిట వీడు వచ్చేసాడు ఇంటికి. వీడికి దగ్గరలోనే ఉంది ఆ కట్టెలు కొట్టుకునేవాడి ఇల్లు. వీడింటికి బంగారం పట్టుకొచ్చాక ఎంతో పూర్వం కష్టపడి పనిచేసేవాడు, పని మానేశాడు. ఈ డబ్బు రాగానే వ్యసనాలకు మరిగాడు. ఇంట్లో వాళ్ళకి డబ్బు ఇచ్చేవాడు కాదు, తాగుడు తందనాలు మొదలెట్టాడు. ఇంకా లేనిపోని కాపురాలు, కొత్త కాపురాలు మొదలెట్టాడు. దాంతో పెళ్ళాం బిడ్డలకి మండిపోయి ఈ డబ్బు కోసమని ఓ రోజున వీడికి విషం పెట్టి చంపేసి ఆ డబ్బు ఎత్తుకుపోయారు. చివరికి ఇదే మిగిలింది. అనవసరంగా వచ్చే సంపాదన పాపపు సొమ్ము కూడా నిలబడదు. ఈ కథలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి. వైరముతో శిశుపాలుడు విష్ణువుని చేరాడు కదా అని ధర్మరాజా నువ్వు చేరుతావేమో, అది వాడి మార్గం, ఇది నీ మార్గం. వాడు నీ మార్గంలోకి వస్తే పవిత్రుడవుతాడు, కానీ నువ్వు వాడి మార్గంలోకి వెళ్ళావనుకో, మధ్యలో ఆ మార్గంలోకి వెడితే ఆ అర్చకుళ్ళగా నశిస్తావు, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఎవరి మార్గం వారిదే. అయినప్పటికీ వైరముతో ఎక్కువసార్లు భగవంతుణ్ణి తలుచుకుంటారు గనుక వైరభక్తి అనే భక్తికి పేరు పెట్టారు. వారు తొందరగా పరమాత్మలో కలిసిపోతారన్నమాట. ద్వేషముతో ఎక్కువసార్లు తలుచుకుంటారు గనక. పైగా వాళ్ళకు కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. సినిమాల్లో రింగులు రింగులు చుట్టి వెనక్కి తీసుకెళ్ళినట్టుగా ఈ శిశుపాల దంతభక్తులు కూడా పూర్వజన్మలో సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి కాపలా వాళ్ళు, జయ విజయులు అంటారు వాళ్ళు. వాళ్లే ఇలా పుట్టారని కానీ ఈయన ఆశ్చర్యపోయి ఎందుకు ఇలా పుట్టారని అడిగాడు. అయితే చెబుతున్నా విను, ఎంత భగవంతుని దగ్గరున్నా ఎక్కడో ఒకప్పుడు పాత వాసనలు బుసలు కొడతాయి. అందులో భగవంతుడి దగ్గర, సద్గురువుల దగ్గర ఉండే వాళ్ళకి ఒక్కొక్కసారి మూర్ఖత్వం వస్తుందిట. ఇప్పుడు చెప్పబోయే కథ అనుక్షణం మనల్ని జాగరూకుల్ని చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండి కూడా అహంకరించారు జయ విజయులు, దాని ఫలితం అనుభవించారు. భగవంతుని దగ్గర ఉంటారు కొందరు అర్చకులు, కానీ అజ్ఞానంతో భగవంతుడిని గుర్తించలేక డబ్బు కక్కుర్తిపడి వచ్చేవాళ్ళల్లా డబ్బు డబ్బు అని ప్రాణం తీసి సక్రమంగా సేవలు చేయక వ్యసనాల పాలై నశించేవాళ్ళు కూడా ఉన్నారు. అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అలాగే మంచి మంచి గురువుల దగ్గర భక్తితో చేరతారు. అసలు గురువుని కాదని వీళ్లే కొసరై డబ్బు కోసమో పలుకుబడి కోసమో ఈ గురువుకి చెడ్డ తెచ్చి వాళ్ళు నశించిపోయేవాళ్ళు ఉన్నారు. చివరికి ఎందుకు పనికి రాకుండా పోతారు చివరికి వాళ్ళు. ఆదిశేషుడంతటి వాణ్ణి నేను పడుకోబట్టి అలా ఉన్నాడు, లేకపోతే ఆయన బుసలు కొడితే మీరు తట్టుకోలేరన్నాడు విష్ణువు. గరుత్మంతుడంతటి వాడు నేను గనక జాగ్రత్తగా చెయ్యి పెట్టి నొక్కపోతే లోకాన్ని బతకనివ్వడన్నాడు విష్ణువు. ఉద్యోగ పర్వంలో అదే చెప్పారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో సాధనా రహస్యాలు. ఒకరోజున గరుత్మంతుడు ఒక నాగజాతి బాలుణ్ణి తింటాను అని ప్రతిజ్ఞ చేశాట. ఈ పిల్లవాడిని మింగి తినేస్తాను, పాములంటే ద్వేషం కనుక ఆయనకి. ఆ కథ అంతా మీకు తెలుసున్నది. ఈ పిల్లవాడికి పెళ్లి కుదిరింది. ఎవరు? ఇంద్రుడి రథసారథి మాతలి కూతురునిచ్చి కుర్రాడికి పెళ్లి చేయాలనుకున్నారు. తీరా ఈ కుర్రాడిని గరుత్మంతుడు తింటానన్నాడు. దాంతో మాతలి భయపడిపోయి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామమ్మా అన్నట్ట తన కూతురుతో. లేదు నాన్న, నువ్వు ఒకసారి లగ్నం నిశ్చయించావు, పెళ్లి చేస్తానన్నావు, వాడే నా మొగుడు, చచ్చిపోయినా నాకు పర్వాలేదు, వాడే పెళ్లి చేసుకుంటా, ఇంకోటి వరించనంది. దాంతో మాతలి ఇంద్రుడి దగ్గరకు వచ్చి, ఇంద్రా నీ రథసారథిని, నా కూతురు వైధవ్యం పొందుతుందేమో అనే భయంతో నీ దగ్గరకు వచ్చాను. ఈ నాగజాతి బాలుడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలి, కానీ ఆ కుర్రాన్ని గరుత్మంతుడు తినేస్తట రక్షించమనగా, నాయన రేపు నా దగ్గరికి విష్ణువు మాట్లాడడానికి వస్తున్నాడు, ఆయన సన్నిధానంలో మొరపెట్టుకో అన్నట్ట. అన్నట్టే మర్నాడు ఉపేంద్రుడు ఇంద్రుడి దగ్గరకు వచ్చాడు. ఇద్దరు ఏదో సమావేశంలో ఉండగా మాతలి వచ్చి ఇంద్రుడి దగ్గర మళ్ళీ మొరపెట్టగా, ఇదిగో ఉపేంద్రుడు ఇక్కడే ఉన్నాడు కదా శ్రీహరి, ఆయన్ని అడగమన్నాడు. వెంటనే శ్రీహరి కాళ్ళకి నమస్కరించి, తండ్రి రక్షించు బాబోయ్, నీ వాహనం గరుత్మంతుడు నా కాబోయే అల్లుండి మింగితే నా కూతురు వైధవ్యం పొందుతుంది, నువ్వే రక్షించాలనగా
ఆయన చిరునవ్వు నవ్వి ఇంద్ర అమృతం ఇయ్యి అన్నట్ట. శ్రీహరి ఏమన్నాడు కనుక ఇస్తాను, కానీ అమృతం ఇస్తే పాములకి ప్రమాదం, పాములకి చావు లేకపోతే అమృతం తాగి అవి అమృతత్వం పొందితే ప్రజల్ని ప్రాణం తీస్తాయి, కాబట్టి నీ కాబోయే అల్లుడికి చిరంజీవిత్వం ఇస్తున్నాను అన్నట్ట. అలా అన్నాడో లేదో, ఇంద్రుడు ఆశీర్వదించాడో లేదో, గరుత్మంతుడు వచ్చేశాడు. మంచి రెక్కలతో అలా ఎగురుతూ వచ్చేసరికి మొత్తం ఆ నందనవనం కంపించిపోయిందిట. అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపిత అనేక క్షోణిధరేంద్రుడగుచు గరుడు వచ్చన్. బంగారపు రంగు రెక్కలతో అలా పైకి కిందకి టప్ప 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 కొట్టుకుంటూ ఎగురుతూ వస్తూ ఉంటే ఈ రెక్కల గాలికి మొత్తం నందనవనంలో ఉన్న చెట్లు కొండలు గజగజ వణికిపోయాయి. అంత ఉడ్డోలమైన వేగం అతనిది. ఆ వేగం వల్ల వచ్చే గాలి పెద్ద ప్రభంజనం, సుడిగాలి అన్నారు. అలా వచ్చి, ఏమిరా ఇంద్ర ఇంత అహంకారమా, నేను మింగాలనుకున్న నాగజాతి బాలుడికి ఆయువిస్తావా, నీకు నా పరాక్రమం తెలియదా, ఇంతో పూర్వం ఒకప్పుడు నా మీద వజ్రాయుధం వేశావు నువ్వు, నా ఎడమ రెక్కలో ఉన్న ఏకతో ఆ వజ్రాయుధాన్ని తిరగొట్టాను నేను, అంత పరాక్రమం నాది, అసలెంతెందుకు, నా గొప్పతనం ఏమిటో విష్ణువుని అడుగు చెప్తాడు. రోజు నేను మొయ్యకపోతే ఆయన ఎక్కడికి పెడతాడు, నేనే నా వీపు మీద పెట్టి ఎక్కించి ఎక్కడికైనా తీసుకెడితే ఆయన ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆయన్ని సిద్ధార్థ కాలేజీ గ్రౌండ్స్లోకి నేను తీసుకెళ్ళకపోతే ఉపన్యాసం చెప్పగలడా, ఆయన్ని మోసుకెడుతున్నది నేనే అన్నాడు. అప్పుడు విష్ణువు చిరునవ్వునవి, గరుడా నువ్వు అంత గొప్పవాడివా అన్నట్ట. అవును స్వామి, నీకు తెలియదా నిన్ను మోసుకెళ్ళేది నేనే కదా, నేను లేకపోతే నువ్వు గరుడ వాహనుడు వేళ అవుతావు అన్నట్ట. అయితే నువ్వు తీసుకువెళ్ళకపోతే ఇంత పూర్వం నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను కదా అన్నట్ట. అవును స్వామి, నా బరువు నువ్వే మోస్తున్నావా. మళ్ళీ అవును స్వామి అన్నట్ట. ఇలా రమ్మన్నాడు ఆయన దగ్గరకు వచ్చాట. ఈ ఎడమ చేతి చిట్కన వేలు వీపు మీద అలా పెట్టాడు. ఒక్క దెబ్బకి ఢామ్ అని చప్పుడయింది. గరుత్మంతుడు నేల మీద అప్పడంలా తుక్కుపోయాడు. కిక్కు కిక్కని నారిక బయట పెట్టాడు. రెక్కలు టపటపా కొట్టుకున్నాడు. కదలలేక చచ్చిపోయాట. గిలగిల్లాడిపోయి, స్వామి స్వామి ఇది ఏమి, ఆ వేలు తీయకపోతే నేను చచ్చిపోతాను, బాబువు రక్షించన్నట్ట. అతి కష్టం మీద ఆయన వేలు అలా తీయగానే కాసేపటికి ప్రాణం తెచ్చుకొని కళ్ళు గిలగిల్లాడిపోతున్న కళ్ళు మళ్ళీ స్వాధీనానికి తెచ్చుకొని నిలబడి, భగవంతుడా నాకు ఇప్పుడు అర్థమయ్యింది, నీ అంతటి నువ్వు అనుగ్రహించి చులకనయ్యి తేలికయ్యి నా వీపు మీద కూర్చుంటున్నావు కాబట్టి మోస్తున్నాను, కానీ నీ నిజమైన బరువు ఎవడైనా మోయగలడా, నా అహంకారం అంతా పోయింది, ఎడమ చేతి చిటికిన వేలు గోరు అలా నొక్కితేనే నేను పచ్చడైపోయా, నిజంగా నీ బరువు చూపిస్తే నేను ఏమైపోతాను అని వెంటనే క్షమార్పణ చెప్పుకున్నట్ట. భగవంతుడు తనంత తాను ప్రసన్నుడై మన దగ్గరుంటే మనకు అహంకారం వస్తుంది అప్పుడప్పుడు, గరుత్మంతుడిలాగే. ఎక్కడి గరుత్మంతుడి స్థాయి, ఆయన కూడా విష్ణువుని నేను మోస్తున్నాను అన్నాడంటే ఇక సామాన్య జనుల సాధకుల సంగతి చెప్పేదే ఉంది. ఎంత విచిత్రమైన అహంకారం అండి మంది, అన్నీ నాకే తెలుసు అనిపిస్తుంది అన్నమాట మనకి. నేను సాధనలో ఉన్నా, నేను జ్ఞానంలో ఉన్నా, నాకు పూజ అక్కర్లా, పునస్కారం అక్కర్లా, నేను గొప్పవాడిని అనిపిస్తూ ఉంటుంది. ఆఖరికి మాబోటి వాళ్ళకు కూడా, ఈ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళకు కూడా కొంతకాలం పోయాక చెప్పగా చెప్పగా మేము గొప్పవాళ్ళమేమో అనిపిస్తుంది అంటే పిచ్చాళ్ళు వీళ్ళు. వీళ్ళని చూసి జనం వచ్చారనుకోండి, నేను కాబట్టి జనం వచ్చారనుకుంటాడు ఈ పిచ్చాడి, ఈ జనం వీడి కోసం వచ్చారా, పరమేశ్వరుడి సంకల్పం ఇది. అందుకని శంకరాచార్యుల వారు, మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలహ సర్వం అన్నాడు. ఒరే నీ వెంట జనం వస్తున్నారని, నీ వెంట ధనముందని, యౌవనముందని మా గర్వం కురు, ఎప్పుడు గర్వాన్ని పొందకు. ఎంత అందమైన మాట, మాకురు ధన జన యౌవన గర్వం. అన్ని గర్వాల్లోకి డబ్బు ఉన్నదన్న గర్వం, ఆ తర్వాత 10 మంది జనం ఫాలోయింగ్ ఉందనే గర్వం, యౌవనం ఉందనే గర్వం, ఈ 3 గర్వములు ప్రమాదమైనవి. హరతి నిమేషాత్ కాలహ సర్వం, కాలం ఒక్క క్షణంలో ఒక్క నిమిషంలో మొత్తం తీసేస్తుంది. ఆ తర్వాత యౌవనం ఉండదు, ముసలితనం, ధనముండదు, జనముండరు, ఎందుకు పనికి రాకుండా పోతారు. నేను ఎరిగి ఒక ఆయన ఉపన్యాసం చెప్పేవాడు మా చిన్నప్పుడు, గాలి వచ్చినట్టు వచ్చేసేవారు ఆయన ఉపన్యాసానికి, ఆయన ఇంటి పేరు కూడా గాలి. లక్షలు లక్షలండి ఆశ్చర్యం, నేను విన్నాను ఆ ఉపన్యాసాలకి ఆశ్చర్యం. ఒక దశాబ్దం ఆయన ప్రభల వెలిగింది, ఇలా 1000 2000 కాదు, లక్షలే. ఎక్కడికి వెళ్ళినా ఏ వైపు చూసినా ఆయనే. చివరి రోజుల్లో ఆయన ఉపన్యాసం, తిండి కోసం నాకు డబ్బులు లేవండి ఉపన్యాసం పెట్టమంటే, కొవ్వూరులో ఒక పండితుడు ఆయనకు ఉపన్యాసం పెడితే ఆ ఉపన్యాసం వినడానికి ఆ పండితుడు, ఆయన మైక్ అయినా తప్ప ఎవరూ లేరు. ఇది విశేషం, మన కళ్ళ ముందు చూస్తున్నాం మనం. ఎందుకు ఈ అహంకారాలు, ఎందుకు ఈ విచిత్రమైన లక్షణములు, నిమిషాలలో ఇవన్నీ అయిపోతాయి. అందుకని ఎప్పుడూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. మహాత్ములకి దగ్గరికి వెళ్లే కొద్దీ ఇంకా వినయం పెరగాలి, దేవుడికి దగ్గరికి వెళ్లే కొద్దీ వినయం పెరగాలి. కొంతకాలం పోయే కొద్దీ నిజంగా నేను సాధకుండేమో అనే అహంకారం రాకూడదు, నేను గొప్పవాడిని అనే అహంకారం రాకూడదు. వచ్చిందా ఆ క్షణమే భ్రష్టులైపోతారు.